Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు మార్నింగ్ మంత్ర కార్యక్రమం ఫిబ్రవరి 17, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్, హలో, నమస్తే, వణకం. మీరు వింటున్నారు మార్నింగ్ మంత్ర, మీ ఫేవరెట్ ఆర్జే బాబు బంగారంతో. ఈరోజు సింగర్తో ఒకరోజు కార్యక్రమం మొదలైంది. మీరు సింగర్తో మాట్లాడాలనుకుంటే ఫోన్ నంబర్ వచ్చేసి ఇండియా వాసులు అయితే 9882555672కు ఫోన్ చేసి మాతో మాట్లాడవచ్చు. ప్రపంచ వాస్తవాలు అయితే స్కైప్ ఐడి ద్వారా మాతో మాట్లాడవచ్చు. అమెరికా వాస్తవాలు అయితే 484-364-3471 ఫోన్ చేసి మాతో మాట్లాడవచ్చు. ఈరోజు మనతో గెస్ట్ ఉన్నారు. గెస్ట్తో మీరు మాట్లాడబోయే ముందు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళ కోసం వచ్చిన జింగిల్. అలాగే ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళ కోసం వచ్చిన జింగిల్. ఇంకా ఆలస్యం చేయకుండా మనం చకచక ఫోగరంకి వెళ్ళిపోదాం. ఈరోజు మనతో ఉపాధ్యాయుడు, రచయిత, సింగర్ మనతో భాస్కరాచారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి భాస్కర్ గారు, ఎలా ఉన్నారు?
నమస్కారం అండి, బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు సార్?
నేను సూపర్ గా ఉన్నాను సార్. ఇప్పుడు మనం తొందరగా ఫోగరానికి వెళ్ళిపోదాం. అయితే ముందుగా మిమ్మల్ని విషయాల తర్వాత అడుగుతాను, ముందుగా ఒక భక్తి పాటతో మనం మొదలు పెడదాం కార్యక్రమం.
ఓకే సార్.
పాడండి భాస్కర్ గారితో మాట్లాడాలంటే మీరు ఇండియా వాసులు అయితే 9882555672కు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ప్రపంచ వాస్తవులు అయితే స్కైప్ ఐడి ద్వారా మాతో మాట్లాడవచ్చు. భాస్కర్ గారు
సార్
పాడండి.
పాడుతున్నాం సార్. మణిద్వీపవాసినికి మంగళారతి, మంగళం శ్రీ త్రిపురా సుందరికి, మంగళం మణిద్వీపవాసినికి, మంగళం శుభమంగళం, మంగళం నిత్య జయ మంగళం, భక్తినో సగినీ భక్తులకు బ్రోవగా వెలసిన శ్రీ త్రిపురా సుందరికి, మంగళం శుభమంగళం, మంగళం నిత్య జయ మంగళం, మంగళం మంజుభాషినికి, మంగళం రాజీవలోచనికి, మంగళం శుభమంగళం, మంగళం నిత్య జయ మంగళం, ముజ్జగాల నీలిమా తల్లికి, సకల ముక్తి ఫల ప్రదాయినికి, మంగళం జయ మంగళం, మంగళం నిత్య జయ మంగళం సార్.
ఓకే ఓకే, చాలా అద్భుతంగా ఉంది. మంచిగా ఉదయం పూట మంచి చక్కని మంగళం పాటతో మొదలు పెట్టారు. అయితే మీ సొంత ఊరు ఏ ఊరు?
వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్ మీది.
మీ సొంత ఊరు ఏ ఊరు?
నేరేడుగం సార్ మాది. నేరేడుగం
మండలం. ఎంతవరకు చదువుకున్నారు ఎక్కడ?
సార్ నాది ఎంఏ బిఏడ్ కంప్లీట్ అయిందండి.
ఆ తర్వాత ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కదా, గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా?
ప్రైవేట్ సార్, ప్రైవేట్ సెక్టర్.
ప్రైవేట్ గానా? ఓకే. ఇప్పుడు దీంట్లో సబ్జెక్ట్ ఏం చెప్తారు మీరు
సార్?
సబ్జెక్టు ఏం
హలో
చెప్తారు పిల్లలకి అంటున్నా?
సార్, నాది తెలుగు సార్, తెలుగు బయో సైన్స్.
ఓకే ఓకే, మరి తెలుగు అంటున్నారు కదా, మరి మీరు తెలుగులో కొంచెం అనర్గళంగా మాట్లాడగలరా?
మాట్లాడగలుగుతాం సార్ తెలుగు.
మరి మా గురించి కొంచెం తెలుగులో ఓన్లీ తెలుగు పదాలు వచ్చేటట్టుగా ఏదన్నా ఒక శ్లోకంగా అది చెప్పగలరా?
తెలుగు పదాలు వచ్చేటట్టు
ఏదన్నా శ్లోకం గాని ఒక పాట గాని ఒక పద్యం గాని అది వినిపించగలరా అంటున్నా.
సార్ వినిపిస్తాం సార్.
పాడండి.
ఓం భూం భువం ఓగం సుహం ఓం మహం ఓం జనం ఓం తపం ఓం గం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ఇది ఇది కాకుండా మీరేమైనా ప్రత్యేకంగా మీరు రచించినవి ఏమైనా ఉన్నాయా అంటున్నా?
నేను రచించినయా? ఓకే, ఉన్నాయి సార్.
మీరు రచించినవి తెలుగులో ఏమైనా ఉన్నాయా
సార్? భక్తి గేయం గేయం ఉంది సార్ నేను రచించింది.
పాడండి.
భరత దేశమిది భాగ్య దేశమిది నిరతము సమతను పంచే సమానత్వ దేశమిది సూర్యచంద్రులు రామ ప్రభువులు ఏలిన రాజ్యం ఈ దేశం కోటి సూర్యుల చంద్రకాంతుల తేజమున్న దేశం ఈ దేశం వీరమాతల త్యాగధనుల విరసిల్లిన దేశం ఈ దేశం అమరవీరులను వేద శాస్త్రలను వేద మతములుగా వెలసిన దేవాలయం జీవనదులతో రత్నగనులతో నిండిన దేహమిది నిండిన దేహమిది సత్.
మీరు మీ గొంతులో ఏదో కంగారు కనపడుతుంది, ఎందుకనంటారు? అది మీ గొంతులో ఏదో వణుకుతుంది, పాట పరిపూర్ణంగా మీరు ప్రజెంట్ చేయలేకపోతున్నారు. ఈ రేడియోలో మాట్లాడుతున్న టెన్షన్ మీరు వదిలేయండి, ఫ్రీగా పాడండి.
ఓకే సార్.
మీ గొంతులో టెన్షన్ అలాంటిది ఏం లేదు, మామూలుగా ఫ్రీగా పాడండి. సరే, మన విషయానికి వస్తే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ దాంట్లో చేస్తున్నారు కదా, ఎక్కడ స్కూల్? ఎక్కడ
స్కూల్? ఇక్కడ నేరేడుగొమ్మలోనే సార్, ఊర్లోనే ఉంది.
నేరేడుగొమ్ము అని అంటే ఇక్కడ దేవరకొండ దగ్గర ఒకటి ఉంది, అదే ఊరా?
లేదు సార్, ఇక్కడ మహబూబ్ నగర్ డిస్టిక్ మాగనూర్ మండలం.
మాగనూర్ మండలంలో కూడా అక్కడ కూడా ఒక నేరేడుగొమ్ము ఉంది అనమాట. ఓకే.
సరే,
ఆ తర్వాత మీరు ఈ రచనా శైలిలోకి రావాలంటే మీరు చిన్నపిల్లల గురించి చాలా కొన్ని కొన్ని అవి రాశారు మీరు, ఇవి ట్రింకిల్ ట్రింకిల్ లిటిల్ స్టార్ మోడల్స్ లో కొన్ని చక్కనివి రాశారు మీరు, నేను విన్నాను. అయితే ఇవి రాయడానికి, మీరు ఈ రచనా రంగంలోకి రావడానికి అసలు మీ స్ఫూర్తి ఎక్కడ దొరికి కలిగింది?
నాకు స్ఫూర్తి అంటే కలిగింది అంటే, నాకు రచనా రంగంలో రాయడానికి ముందుగా నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం కానీ ఓన్ గా క్రియేట్ చేయడం అనేది ఇష్టం సార్. అలాగే కొన్ని కొన్ని ఇంట్లో పాడుతుంటూ అట్లా ఇట్లా చేస్తూ ఉండేవాడిని, అలా కలిగింది సార్. నాకు నా గురువు గారైన తెలుగు మాస్టర్, నా డిగ్రీ లోపల ఆయన మంచి తెలుగు పండిత్ అన్నమాట. సో ఆయన
ఆయనతో ఆయనతో మీరు ఉన్నప్పుడు మీది ఏమి చెప్పేవారు జాగ్రత్తలు మెలకువలు?
జాగ్రత్తలు మెలకువలు ఆయన ఏం చెప్పిందంటే, నీకు మంచి భవిష్యత్తు ఉంది నాన్న, నువ్వు మంచిగా ఎదుగుతావు, తెలుగులో చాలా గట్టిగా మాట్లాడగలుగుతావు, ధైర్యంగా మాట్లాడగలుగుతావు అనేసి చెప్పేవాడు. ఇప్పుడు ఆయన చాలా ఓల్డ్ ఏజ్ సార్, చాలా రోజుల నుంచి మేము ఆయన కోసం ట్రై చేస్తున్నాము కానీ కనబడట్లేదు. ఆయన పేరు వెంకట దాస్, ఎక్కడున్నా కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను.
అంటే ఆయన మీ ఊరు దగ్గర కదా, వేరే ఊరా?
వేరే ఊరు నుంచి వచ్చేవాడు సార్ డిగ్రీలో, నేను డిగ్రీలో ఉన్నప్పుడు. ఆయన మర్కెల్ గ్రామం నుంచి వచ్చేవాడు.
చెప్పండి.
సో దాని నుంచి నేను చేయడం జరిగింది సార్ అలా.
ఓకే ఓకే. ఆ తర్వాత మీరు అప్పుడు తీసుకున్న తర్వాత మీ గురువు గారికి చెప్పారా?
లేదు సార్, చేయలేదు. మళ్ళీ మా గురువు మాకు కనిపించనే లేదు ఇంకా.
మీరు ఫస్ట్ మీరు రచన శైలి గురించి ఆయన మీకు సూచనలు ఇచ్చిన తర్వాత, మీరు ఒకటి రాసిన తర్వాత మళ్ళీ ఆ గురువు గారికి వినిపించడం జరిగింది అప్పుడు ఉన్నప్పుడు.
ఉన్నాను సార్, అప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు వినిపించాను సార్ నేను.
ఏమన్నారు అప్పుడు?
చాలా బాగుంది నాన్న, చక్కగా ఉంది అనేసి అని అన్నాడు సార్.
ఓకే ఓకే. ఆ తర్వాత అప్పుడు డిగ్రీ చదివిన తర్వాత మీరు గవర్నమెంట్ జాబ్ కి ఏమైనా ట్రై చేశారా? డైరెక్ట్ ప్రైవేట్ కాలేజీలో, అది స్కూల్లోనే జాయిన్ అయిపోయారా?
డైరెక్ట్ గా గవర్నమెంట్ ప్రైవేట్ దాంట్లోనే జాయిన్.
మరి మీరు పిల్లలకి చెప్పే బోధన ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు పాఠం వైపు ఆకర్షితులు కావడానికి మీరు ఏ విధంగా పాఠం చెప్తారు?
సార్, మేము పిల్లల వైపు ఆకర్షితులు కావడానికి మేము చెప్పే పాఠాలు ఎలా ఉంటాయి అని అంటే, సార్ ఇప్పుడు ప్రజెంట్ గా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ని బట్టి ఎలా ఉంది అని అంటే, మొక్కకు నీరు పోసి పెంచితే అది పెరిగి పెద్దదవుతుంది సార్. కానీ పెంచిన వారికే కాదు సమాజానికి కూడా మేలు చేస్తుంది. అంతేగాని రోజుకు రెండు చుక్కలే నీరు పోస్తాను, అది కూడా ఆకుల మీదనే వేస్తాను అంటే ఆ రుద్దుగా మొక్క పెరుగుతుందా పెరగదా?
పెరగదు, అది పెరగదు. నీరు లేకపోతే మొక్క అనేది ఎదగడం జరగదు.
ఆ పెరగటం సంగతి పక్కన పెడితే అది బ్రతుకుని కూడా బ్రతకదు. సో అలా ఉంది సార్ మన సమాజంలో ఉండేటటువంటి, మన సొసైటీలో ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్.
మరి దీన్ని ఒక మంచి పందాలోకి తీసుకురావాలంటే ఎటువంటి సూచనలు కావాలి?
ఇప్పుడు పిల్లలను మంచిగా తీసుకొని రావాలంటే ప్రతి పిల్లవాడికి కూడా మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ పక్క దేశాల్లో తీసుకుంటే వాళ్ళు మనకన్నా టెక్నాలజీలో చాలా ముందు ఉన్నారు.
ఓకే.
సో మనకు ఆ టెక్నాలజీని మన పిల్లలకు కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలి అంటే ప్రతి వాళ్ళ లోపల, పేరెంట్స్ లోపల ఫస్ట్ మూమెంట్స్ అనేది రావాలి.
ఆ మోటివేషన్
పేరెంట్స్ లోపలనే రావాలి. వాళ్ళుండి తమ పిల్లలకు, నాన్న ఇది ఇలా ఉంటుంది, దీంట్లో ఇలా ఉంటుంది అనేసి దగ్గరుండి నేర్చుకోవడం ద్వారా నేర్పాలి. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి. అలా చేయడం వల్ల పిల్లలకు చాలా ఇంకా అసలు కొత్త కొత్త క్రియేటివిటీస్ కానీ సృజనాత్మకంగా కానీ రాసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ లేదు. అన్ని చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్స్ లో కానీ చైనాలో కానీ మొత్తానికి ట్యాబ్లనే యూజ్ చేస్తున్నారు స్కూళ్ళల్లో. మనం ఇంకా పుస్తకాలను పట్టుకొని వేలాడుతున్నాం ఇక్కడ. అంటే వాళ్ళకు మనకు అన్ని ఈక్వల్ ఇచ్చాడు దేవుడు. అవయవాలు అన్ని కరెక్ట్ గా ఇచ్చాడు, బ్రెయిన్ కరెక్ట్ గా ఇచ్చాడు, యాసిడ్ గా సేమ్. కాకపోతే చేసే మార్పులో వచ్చే విధానం లోపల తేడా అనేది జరుగుతుంది. అలా ప్రతి ఇప్పుడున్న సమాజం లోపల, ఇప్పుడున్న సొసైటీలో ప్రతి ఒక్క పేరెంట్ లోపల టచ్ స్క్రీన్ అనేది జరుగుతుంది. ఆ మొబైల్ కూడా ఉండటం కూడా జరుగుతుంది వాళ్ళ దగ్గర.
అవును.
సో ఎవరో మారుస్తారు అనేది కాదు సార్, మనం మారాలి. ఫస్ట్ మనం మారాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలకు మనమే చెప్పుకోవాలి. ఇంట్లో 50% చెప్పేస్తే మిగతా టీచర్స్ స్కూళ్ళల్లో కూడా 50% యూజ్ చేస్తారు వాళ్ళు.
ఓకే ఓకే ఓకే
ఓకే సార్. అక్కడక్కడ
ఇప్పుడు అందుకనే గవర్నమెంట్ స్కూళ్ళల్లో డిజిటల్ క్లాసెస్ అని చెప్పి పెట్టారు. దాని గురించి కూడా ఒక సబ్జెక్ట్ ఉందని చెప్పి ఆ గవర్నమెంట్ టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ కంప్యూటర్లు స్మార్ట్ ట్యాబ్స్ అన్ని ఇచ్చారంట, వాటితో కూడా బోధన జరుగుతుందని చెప్పి. ఆ తర్వాత ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత పిల్లలు కొనవంటే కొద్ది ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు ఇంటి దగ్గర ఫోన్ ఇవ్వద్దు పిల్లలకి అని అంటారు, ప్రాజెక్ట్ వర్క్ చెప్తారు. ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ చేయాలంటే ఇంటర్నెట్ ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలంటే ఇంట్లో కంప్యూటర్ ఉండాలి, కంప్యూటర్ లేకపోతే సెల్ ఫోన్ ఉండాలి, సెల్ ఫోన్ లో నెట్ ఉండాలి. మరి పిల్లలకు ఫోన్ ఇవ్వద్దు అన్నారు, మరి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే వాళ్ళు ఎలా చేయాలంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళంటే అన్ని ప్రదేశాలలో అందుబాటులో పిల్లలకు ఉండవు కదా మేడం అని చెప్పానంటే, అది మీరేం చేస్తారో మాకు తెలియదు, పిల్లలైతే ప్రాజెక్ట్ వర్క్ ఉండాలి, సెల్ ఫోన్ ఇవ్వకూడదు అని చెప్పి కొన్ని కార్పొరేట్ స్కూల్ వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి నేను కూడా ఒకసారి వెళ్ళి గట్టిగా మాట్లాడాను అనమాట, మాట్లాడితే ఇవ్వాలి సార్ పిల్లలకి ఇంటర్నెట్ ఇవ్వాలి, కాకపోతే వాళ్ళని గమనిస్తూ ఉండాలి అని చెప్పి చివరికి సమాధానం చెప్పారు భాస్కర్ గారు.
ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఎలా ఉంది అంటే, పిల్లలకు మేము ట్యాబ్లు కానీ నెట్ కానీ చూపిస్తే ఎక్కడ చెడుదారి పడతారేమో అన్న అపోహ తల్లిదండ్రుల లోపల ఉంది. అంటే ఇప్పుడు 50% పిల్లలు అలా ఉన్నారు, లేదనట్లేదు చేస్తున్నారు, వాళ్ళు కూడా కొంచెం చెడుదారు. అంటే వాళ్ళ వయసు ప్రభావం, దానికి మనం ఏం చేయలేము. సో చెయ్యొచ్చు, ఏం చేయలేము అనేది కాదు, చెయ్యాలి. ఎలా అని అంటే, పిల్లలకు ముందుగానే మనము అబ్జర్వేషన్ లో ఉండాలి. ఎందుకు, మనం అనుభవం ఉంటాం కదా పేరెంట్స్ ని, మెచ్యూర్డ్ మైండ్ ఉంటుంది మనకు, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అబ్జర్వేషన్ లో ఉంటాం పిల్లలు. అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ గానే ఉన్నాం, కొంతమంది ఎడ్యుకేటెడ్ లేని వాళ్ళు కూడా తమ పిల్లల శైలిని కరెక్ట్ ధోరణి లోపల గుర్తుపడుతున్నారు. వాళ్ళు చేసే నడవి దిక్క గానీ, ఉంటుంటే ఆకస్మికంగా కొన్ని మార్పులు అనేది జరుగుతాయి. అంటే వయసు ఎప్పుడెప్పుడు ఎగ్జాక్ట్లీ గా చెప్పాలి అంటే 12 ఇయర్స్, 15 ఇయర్స్, 16, 17, 18, ఈ నాలుగు కంటిన్యూ గా వాళ్ళను మనం అబ్జర్వేషన్ లో ఉన్నామనుకోండి, యాజ్ ఎవరైనా గానీ గెటెన్ అయిపోతారు పిల్లలు. ఇంకా మళ్ళీ 20 తర్వాత 20 వరకు నార్మల్ గా ఉంటారు.
20 పిల్లలు ఈ విధంగా మారాలి అని అంటే వాళ్ళకి చిన్నతనం నుంచి ఏమి చెప్పుకుంటూ రావాలి,
తల్లిదండ్రుల కష్ట సుఖాలు పంచుకోవాలి పిల్లలతో.
ఎస్ ఎస్ కరెక్ట్ చెప్పారా.
అది సార్ తమ పడ్డ బాధలు ఎలా ఉన్నాయి, తల్లిదండ్రులు గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు పిల్లలకు చెప్తూ ఉండాలి. మంత్లీ వన్ టైమ్, వీక్లీ వన్ టైమ్ కూర్చొని, నాన్న నేను ఇట్లా కష్టపడ్డారా, మీరు కూడా ఇలా పడకూడదు అనేసి. మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన ఇన్స్పైరే అది సార్, మాకు మేము ఇంతకు రావడానికి కారణం అదే. అదే నేను మీకు చెప్తున్నాను.
ఓకే ఓకే, మరి పిల్లల గురించి మీరు చక్కని ఒక చిన్న చిన్న చిట్టి చిట్టి పద్యాలు కూడా రాశారు కదా.
సార్,
అమ్మ ఒడిలో పడుకొని హాయిగా అనేది, అది ఒక్కసారి మాకు వినిపించండి.
వినిపిస్తాను తప్పకుండా. హలో,
భాస్కర్ గారు పాడండి.
పాడుతున్నాం సార్.
మీరు కూడా భాస్కర్ గారితో మాట్లాడాలంటే ఫోన్ చేయవచ్చు 9882555567 ఫోన్ చేసి మాట్లాడవచ్చు.
చిన్న పిల్లని
అద్భుతం అద్భుతం, చాలా చక్కగా ఉంది. మీరు స్కూల్లో కూడా ఇదే గొంతు పెట్టి పాడే పిల్లల్ని ఆకర్షిస్తారు కదా?
అవును సార్.
ఓకే ఓకే, అందుకనే పిల్లలు మీ పాఠం అంటే ఎక్కువగా ఇష్టంగా వింటారు అనుకుంటా నాకు తెలిసి.
సార్ చెప్పండి.
అయితే చాలా అద్భుతం, బాగుంది. అయితే ఇటువంటి రచనలు ఎన్ని చేశారు మీరు?
దాదాపుగా నియర్లీ ఒక 20 వరకు ఉంటాయి సార్. ఆ తర్వాత ఇంకా రాయాలని అనుకుంటున్నాం సార్, టైం దొరకట్లేదు. ఇప్పుడు బిజీ షెడ్యూల్, ఇంకా ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నాం కదా.
ఇప్పుడు తొందరలో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా పిల్లలు, ఇటువంటి టైంలో పిల్లలకి జాగ్రత్తలు ఏం చెప్తారు?
ఇటువంటి టైంలో వాళ్ళు మానసికంగా చాలా హ్యాపీగా ఉండాలి సార్ పిల్లలు. అంటే ప్రైవసీని, ఏకాంతంలో ఉండాలి, ప్రశాంతతను కోరుకోవాలి. అలాగే అనేసి మరీ ఘోరంగా సార్,
ఇప్పుడు ప్రశాంతత కోరుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి అంటే వాళ్ళది పిల్లలు కాబట్టి వాళ్ళకి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఆదివారం వచ్చిందంటే కొంచెం టీవీలో కార్టూన్ చూడము, లేకపోతే ఫోన్లో ఏదైనా ఓ పాట వినడం, అట్లాంటి ఏదో జరుగుతుంటాయి. వీళ్ళందరూ ఒకవేళ మారాలంటే వాళ్ళ జీవన శైలి ఈ పరీక్షల్లోపు ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు చదువుకోవాలి?
జీవన శైలి పరీక్ష లోపల మారాలి అనేసి క్వశ్చన్ అడిగారు కదా సార్ మీరు. దానికి పిల్లల లోపల ఇప్పుడు మీరు అన్నారు ఇందాక మొబైల్ అవన్నీ వచ్చాయి కదా, కార్టూన్లు అలా చూడడం ద్వారా వాళ్ళు ఎలా మారుతారు అనేసి. వాళ్ళ యొక్క మైండ్ యొక్క స్ట్రెస్ తగ్గాలి అంటే కార్టూన్ కానీ అలాంటివి చూడాలి. చూడడానికి మనం ఒక 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ టైం ఇవ్వాలి పేరెంట్స్ ని. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ చెప్పాలి, చూసానా ఈ 15 మినిట్స్ తర్వాత మళ్ళీ నువ్వు చదవాలి, ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంట్ కదా అని మనము వాళ్ళకు జాగ్రత్తలు చెప్పాలి. జీవన శైలిలో మార్పు అన్నారు కదా సార్, శైలి అనేది ఎలా ఉండాలి, మారుతూ ఉండాలి.
ఓకే ఓకే,
మారుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ కు ఒకేసారి మొత్తం కూడా మోటివేషన్ చేయకుండా 15 నిమిషాలకు ఒకసారి మార్పు అనేది చేయించాలి వాళ్ళ లోపల. మేము ఈ టైంలో ఇలా చేసాము, మళ్ళీ చదువుకున్నాము అనే ప్రశాంతత వాళ్ళు వచ్చి మెంటల్ టెన్షన్ తో పాటు స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది.
ఓకే ఓకే,
ఇదే సార్ నేను ఇచ్చే సందేశం వాళ్ళకు.
ఓకే ఓకే, చాలా అద్భుతంగా ఉంది. అయితే పిల్లల్ని కొద్దిసేపు ఆడుకునివ్వాలి, కొద్దిసేపు చదవనివ్వాలి, కొద్దిసేపు టీవీ, ఇట్లా రకరకాలుగా ఉంటే వారు అన్ని రంగాల్లో ముందుకెళ్తారు, మైండ్ మీద పెద్ద డ్రెస్ పడదని చెప్తారు, అంతే కదా?
అవును సార్.
మరి పిల్లలకి గుర్తు ఉండాలి అంటే ఏమన్నా పదార్థాలు ఏమైనా ఉంటాయి, తినవలసిన పదార్థాలు, తినకూడని పదార్థాలు అట్లాంటివి? కొంతమంది ఈ నాన్ వెజ్ తింటే, ఇప్పుడు పరీక్ష టైంలో మీరు నాన్ వెజ్ తినొద్దు, అవి తింటే గుర్తుండవు అని చెప్పంటారు కదా.
అవును సార్.
మరి ఏ ఆహారం తీసుకుంటే ఇప్పుడు పరీక్షల టైంలో బాగుంటుంది అని అంటారు?
అట్లా ఏముండదు సార్, నేనైతే చెప్తాను పిల్లలకు పుష్టిగా తినమని చెప్పారు.
ఓకే ఓకే ఓకే.
ఎందుకు అంటే తిండి పైన కాన్సన్ట్రేషన్ కొంతమంది పిల్లలు తిండి కోసమే కావాలని కేవలం తిండి మాత్రమే తింటారు అని అనుకోవడం పొరపాటు.
పిల్లలు మామూలుగా పిల్లలు తినరు, ఇంట్లో మారం చేసుకుంటారు, వద్దు వద్దు అనే సాధ్యమైనంత వరకు ఇంట్లో పిల్లలు తినేది చాలా తక్కువ. వీళ్ళందరూ బయట ఫుడ్డే ఎక్కువ ఇష్టపడుతుంటారు కదా.
బయట ఫుడ్ ఎలా ఎప్పుడు ఇష్టపడతారు? ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకోండి సార్, పేరెంట్స్ తీసుకోండి. మన టైం ఇంట్లో కానప్పుడు మనం తినాలి అని అనుకున్నప్పుడు టైం కి మన ఇంట్లో దొరకలేదంటే బయట దానికి అలవాటు పడతాం.
ఓకే ఓకే.
మన ఇంట్లో కరెక్ట్ గా టైం కి లేచి మన అమ్మనో మన ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే టైం టు టైం లేదా నైట్ కొంచెం కాఫీ ఎక్కువ చేసుకోవాలి ఏదైనా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కానీ ఒక గ్లాస్ ఒక టూ గ్లాసెస్ ఎక్కువ చేసి పెట్టి మార్నింగ్ దాన్ని డిఫరెంట్ డిష్ లో చేసేస్తే అయిపోతుంది. పిల్లలకు ఇష్టపడదు, నాన్న ఇది తినాలి, బయటికి తినకూడదు, బయటికి తినడం వల్ల మనకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి మనము చెప్పి వాళ్ళకు నేర్పించాలి. అలా చేయడం వల్ల ఇంటి ఫుడ్ కి అలవాటు పడిపోతారు పిల్లలు అనేసి అనుకున్నాను.
ఇంట్లో పెంపుడు జంతువులు కుక్కలు పిల్లులు అలాంటివి పెంచుతుంటారు కదా, వాటి వల్ల పిల్లలకి ఏమైనా ప్రమాదం కలుగుతుందంటారా, వాటి వల్ల ఆరోగ్యం అంటారా, వాటి వల్ల ప్రయోజనం ఏమైనా ఉందంటారా?
సార్, పెంపుడు జంతువుల వల్ల ఒక రకమైనటువంటి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది ఏ వయసు వారికైనా సరే. సో ఇంకొకటి ఏంటి అని అంటే దాని వల్ల ఎలాంటి హానికరంగా కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఎలా ఉన్నాయి, చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకు సరిగ్గా వాష్ చేసుకోవడము, హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడము, నెయిల్స్ క్లీన్ చేసుకోవడము తెలియదు. వాళ్ళ సంరక్షణ మొత్తం మన చేతుల లోపల ఉంటుంది కాబట్టి ఎవ్రీ వీక్ లేదా డే బై డే నెయిల్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్ ఇంపార్టెంట్ కదా సార్, మనం తీసుకునే ఆహారం చేతి ద్వారా నోటి లోపలికి వెళ్తుంది. ప్రతిరోజు కూడా నువ్వు సరే నువ్వు ఆడుకున్నా పర్లేదు, ఆ డాగ్స్ కానీ క్యాట్స్ తో ఆడుకున్నా ప్రాబ్లం లేదు. మళ్ళీ నువ్వు ఇప్పుడు వచ్చినాయి మార్కెట్ లోకి చాలా వచ్చినాయి డెటాల్ అంట అవి అంట ఇలాంటివన్నీ కూడా సోప్ పెట్టి క్లీన్ చేసుకుని లోపలికి రావాలి నువ్వు అనేసి చెప్పేయాలి. వాళ్ళకు కండిషన్ అప్లై చేయాలి ఎలా కొట్టి నువ్వు చేయాలి ఖచ్చితంగా అవి అలా కాదు ఇలా అనేసి కొట్టకూడదు. పిల్లలకు కొట్టడం వల్ల ఏమవుతుంది, అబ్బాయి ఎప్పుడు ఇలానే ఉంటాడు, మా మమ్మీ ఎప్పుడు కొడుతుందిరా నన్ను, ఎందుకంటే నేను ఒక స్కూల్లో వర్క్ చేస్తుంటా సార్, పిల్లల యొక్క మనస్తిత్వం ఎలా అనేది మాట్లాడుకుంటారు. మా మమ్మీ రోజు కొడుతుంది, మా డాడీ కొట్టనే కొట్టాడు, అసలు మా మమ్మీ అంటే నాకు ఇష్టం లేదు అనేంత రేంజ్కి ఎదిగిపోతున్నారు ఇప్పుడున్న పిల్లలు, చిన్న పిల్లలు. అంటే వాళ్ళకు తెలిసి తెలియని వయసు లోపల ఇష్టం లేదు అనే పదం అనేది వాళ్ళకు వచ్చింది, ఆ దానికి సరిగ్గా అర్థం కూడా తెలియదు వాళ్ళకు. అది ఎలా అవుతుంది, ఒక్కసారి వచ్చింది అనుకోండి ఫిక్స్ అయిపోతుంది మైండ్ లోపల పిల్లలకు, ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు. అది వాళ్ళు ఆ అర్థం తెలుసుకునే రోజు వరకు ఆ వర్డ్ అట్లనే మైండ్ లో సెట్ అయిపోతుంది వాళ్ళకు. దాన్ని తీసేయాలి అంటే కొట్టాలి, ఎలా కొట్టాలి, ప్రేమతో కొట్టాలి, పోయి అలా చేస్తున్నాను అని ఇలా ఒకటి కొట్టి చూడు ఇలా చేయడం తప్ప కాదని తెలియదా అంటే తప్పు అని అంటారు ఆ పిల్లలు అప్పుడే. అవును మేము చేసేది తప్పు అనేసి చెప్తారు పిల్లలు, ఇలా చేయవచ్చు అంటే చేయకూడదు అంటారు. అంటే వాళ్ళని రియలైజ్ చేయాలి, మనమే రియలైజ్ చేయాలి వాళ్ళని.
ఓకే,
లోపల మన చేతుల లోపలనే ఉంది సార్.
ఓకే ఓకే ఓకే. అయితే ఇప్పుడు కొంతమంది సిటీ కల్చర్ కి చాలా మంది అలవాటు పడ్డారు. ఇది వరకు చిన్నప్పుడు ఏం చేసేవారంటే ఇంట్లో ఉన్న తాతయ్యలు నాయనమ్మలు ఈ పిల్లల వేలు పట్టుకొని తీసుకెళ్లి చందమామ కథలు జాబిలి కథలు అట్లాంటివి చెప్పేవారు. ఇప్పుడు కల్చరల్ ఏముందంటే ఒక కుక్కను పట్టుకొని దాని బదారం మొత్తం తిప్పి అది బాత్రూమ్ కి దాని దీన్ని తీసుకెళ్తుంటారు. అది కూడా ఒక జంతువే కదా, దానికి బాత్రూమ్ ఎప్పుడు వస్తే అదే బయటకు వెళ్ళిపోతుంది, దాన్ని ఒక తాడుగా పెట్టుకొని తీసుకుపోవడం ఇదైతే నాకైతే నచ్చలేదు. ఎందుకంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళి మోటివేట్ చేస్తే బాగుంటుంది అని అంటాను, మరి మీరేమంటారు దీనికి?
సరే, అప్పుడు మనము మన వయసులో మీరు మేము అందరం కూడా బామ్మ కథలు అనేది చెప్పుకున్నాం.
అవును అవును.
ఇప్పుడు బామ్మ కథలు కాదు, బామ్మలనే కథలుగా చెప్పే రోజులు వస్తున్నాయి సొసైటీ లోపల.
ఎలాగా?
అప్పుడు మనము బామ్మల ద్వారా మనము కథలు విన్నాం సార్, అప్పుడు నాన్నమ్మలు అమ్మమ్మలు వాళ్ళ చేత. కానీ ఇప్పుడున్న నేటి సమాజంలో ఏం చేస్తుందంటే బామ్మలను కథలుగా చెప్తున్నాం మనము.
ఎలా చెప్తున్నాం అంటే
ఒకప్పుడు బామ్మ ఉండేది, బామ్మ కథల ద్వారా పిల్లలు మంచి మార్గం నడిచేవారు, ప్రతి ఇంట్లో నాన్నమ్మ అమ్మమ్మలు ఉండే అనే ధోరణిలోకి వెళ్ళిపోతుంది మన సొసైటీ. ఎలా అని చెప్పాలి అని అంటే దాన్ని ఒక్కసారి చూడండి సార్, ఒక చిన్న గేయము ద్వారా.
పాడండి.
ఒక్క నిమిషం పాడుతున్నాను.
మీరు వింటున్నారు మార్నింగ్ మంత్ర, మైండ్ మీడియా రేడియో, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది ఒక భారతీయ స్వరం. ఈ రోజు మన ప్రోగ్రామ్ మార్నింగ్ మంత్ర. భాస్కర్ గారు
వస్తున్నా సార్, ఒక్క నిమిషం. ఇది వెతుకుతున్నాను.
ఈ లోపల వేరేది ఏదైనా మీకు గుర్తున్నదో కూడా పాడండి.
సార్ ఇస్తున్నాను చూడండి సార్. కాలం ఇంత శాపం ఇచ్చిన జీవితాన, పరిస్థితులెంత పగబట్టిన బ్రతుకుపైన. కాలం ఇంత శాపం ఇచ్చిన జీవితాన, పరిస్థితులెంత పగబట్టిన బ్రతుకుపైన. కన్న తల్లి కడుపులోని కష్టాలనుభవిస్తి, కరుణించి నా తల్లి జన్మ నాకు ఇచ్చింది. కడలి చేరే తను ఈ పురమి తల్లిని వదిలేసి, కన్న తల్లి పాలు తగలేలా నాకు పోయలేదు. కోరు ముద్దలు నేను తినలే, జోల పాటలు పాడలేదు. క్యారు క్యారు మని ఏడుస్తున్న కరుణ చూపే వారు లేరు. కన్న తల్లి దూరమాయి కష్టాలు దగ్గరాయి. హలో.
బాగుంది. అంటే ఒక అనాథ బాలుని ఆవేదన ఈ మీ పాట.
అది సార్. కాలం ఎంత శాపం ఇచ్చే నా జీవితాన్ని అంటే, ప్రతి తల్లిదండ్రులను ఇప్పుడు ఉన్నటువంటి సమాజం అనాథగా బ్రతికేస్తున్నారు. అమ్మ నాన్నలను అనాథంగా బ్రతికేస్తున్నారు ప్రతి ఉన్న వాళ్ళ ఇళ్లలో.
ఎందుకంటారు?
ఒక ఒక వయసు రాగానే తను చేసిన కష్టాన్ని మొత్తం కూడా మర్చిపోయి వాళ్ళ స్వార్థాని కోసమై తల్లిదండ్రులను వదిలేస్తున్నారు. ఇంకా పిల్లలకు మంచివి చెడవి ఎలా నేర్పిస్తారు?
ఇప్పుడు నాకు విషయం అర్థం కావట్లేదు. పిల్లలు కొంచెం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళని తీసుకెళ్లి హాస్టల్లో వేస్తున్నారు. వీరు 10th ఇంటర్ డిగ్రీ వరకు కూడా హాస్టల్లో ఉండి చదువుతున్నారు. ఏదో పండగలప్పుడు ఇంటికి వస్తున్నారు. ఈయన పెరిగి పెద్ద అయిన తర్వాత, ఈయన మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ తల్లిదండ్రులని ఏ విధంగా చూస్తారు వీళ్ళు?
పిల్లలు ఫస్ట్ సెకండ్ థర్డ్ రాగానే తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయిపోతున్నారు. హాస్టల్ 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 అంటున్నారు. అసలు హాస్టల్లో ఏముంది సార్ పెట్టడానికి? వీళ్ళకు ఓపిక అనేది తక్కువైపోయింది, పీస్ఫుల్ అనేది తక్కువైపోయింది, ఇంట్లో ప్రశాంతత. వాళ్ళ స్వార్థం ప్రతి తల్లి తండ్రి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాన్షన్ ఫ్యాన్సీ డిజైనర్ గా వెళ్ళిపోతున్నారు. అందరూ తమ హక్కులు ఆర్భాటాలు చూపించాలి, పక్క వాళ్ళ కోసం తమ టైంను కేటాయిస్తున్నారు. కానీ పక్కనున్న తన సొంత కూతుర్లకు కొడుకులకు టైంను కేటాయించలేని పరిస్థితి వస్తుంది సమాజంలో. సో అలాంటప్పుడు తమ పిల్లలను దూరంగా హాస్టల్లో వేయడం అనేది జరుగుతుంది. నేను అధిగుణంగా తప్పు కానట్లేదు. వేయాలి హాస్టల్లో. ఎప్పుడు వేయాలి? ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత వేయాలి. 6th క్లాస్ తర్వాత వేయండి హాస్టల్లో. ఎందుకు? ఒక 6 అంటే తన వయసు 12 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలకు మంచిది చెడుది చెప్పేది మన బాధ్యత ఉంటుంది. హాస్టల్లో అన్ని నేర్పుతారండి, హాస్టల్లో బాగుంటుందండి అన్ని చెప్పేసారు. పిల్లలకు ఏం చెప్తారండి హాస్టల్లో? వాడు తిన్నాడా టైంకి? అసలు ఎలా తింటున్నాడు? గుణంగా చూసుకోరు? కొన్ని హాస్టల్స్ ఉన్నాయని చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి, చూసుకుంటుంది. నువ్వు డబ్బు కడుతున్నావు చూసుకుంటుంది. ఎంతసేపు చూసుకుంటుంది? వాడు ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తానా? వాడు తల్లి కాదు. ఒక పిల్లవాడు యొక్క భవిష్యత్తు కరెక్ట్ గా ఉండాలి అంటే ఒకటి గురువు అన్నాయి ఉండాలి, ఒకటి తల్లిదండ్రులు అన్నాయి ఉండాలి, లేదా ఫ్రెండ్స్ అన్నా ఉండాలి. అంటే ఎలాంటి ఫ్రెండ్స్? ఒక మంచి ఫ్రెండ్స్ అన్నా ఉండాలి. ఇప్పుడు చాలా ఇప్పుడు మొన్న కొత్తగా టీవీ ఛానల్స్ ద్వారా డ్రామా జూనియర్స్ అనేది పిల్లలకు చూపిస్తున్నారు.
అవును.
దాని లోపల మొత్తము కూడా చూడండి, ఎక్కువగా ఎలా ఉందంటే తల్లిదండ్రులకు దూరమయ్యి బ్రతుకుతున్న పిల్లల కాన్సెప్ట్ ఎక్కువగా ఉంది.
అవునవును.
సో అది ఎందుకు అని అంటే ప్రతి పిల్లల లోపల మానసికంగా దెబ్బతీస్తున్నారు. తల్లిదండ్రులకు ప్రేమ లేదు, తల్లిదండ్రులు అంటే భయం లేకుండా పోతుంది, గౌరవం లేకుండా పోతుంది, హాస్టల్లో ఉండే పెరిగి పెద్దలయ్యే పిల్లలకు. ఇంకా అలాంటి వాళ్ళు వచ్చే నెక్స్ట్ జనరేషన్ కి ఎలా నేర్పిస్తారండి గౌరవ మర్యాదలు?
అవునవును అవును,
వాళ్ళే నేర్చుకోనిది ఇంకొకరికి ఎలా నేర్పిస్తారు? కాలం మారింది, కాలం మారింది అంటున్నాం కానీ కాలం మారలేదు. కాలం ఎప్పుడు ఒకేలాగానే ఉంది. కాలంలో ఉండేటటువంటి మన కాలమ్స్ మార్చుకుంటున్నాం అంతే.
ఓకే ఓకే,
కాలం ఎప్పుడు కూడా మారలేదు, కాలం ఎప్పుడు కరెక్ట్ గానే ఉంది. కాలంలో ఉండే కాల అది మనం మారేస్తున్నాం అన్నమాట.
ఒకవేళ ఇప్పుడు తల్లిదండ్రులు రియలైజ్ కావాలంటే ఏం చేయాలి, ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలి? మామూలుగా ఈ టీవీల్లో సీరియస్ లో ఇట్లా మన ప్రసార మాధ్యమాల్లో చెప్పుకుంటే బాధ్యత తీరిపోతుందా, లేకపోతే ఏ విధంగా మారాలంటారు? ఇది
ప్రతి తల్లిదండ్రి కూడా ఏం చేయాలంటే ముందస్తు తమ పిల్లలని హాస్టల్ లో పెట్టకూడదు. ఒకవేళ పెట్టాలి అని అనుకున్నా ఆఫ్టర్ 6th క్లాస్, ఆఫ్టర్ 6th క్లాస్ పెట్టేయాలి. ఒకవేళ ఎందుకు పెట్టాలి ఆఫ్టర్ 6th అంటే అప్పటి వరకు ఒక 50% నాలెడ్జ్ వాళ్ళ లోపల వస్తుంది, ఇది మంచిది ఇది చెడుది అనేసి. సో అది మంట మీద బుక్లు జరిగి
తీసుకెళ్ళి. ఇప్పుడు సమాజంలో సమాజాన్ని ఏ విధంగా పిల్లలు ఎలా చూస్తున్నారు సమాజాన్ని? ఒక
అడగండి సార్ క్వశ్చన్.
ఇప్పుడు మన సమాజం ఉంది కదా, సమాజాన్ని పిల్లలు ఏ దృష్టితో చూస్తారు ఒక 6th క్లాస్ తర్వాత?
6th క్లాస్ తర్వాత సమాజంలో పిల్లల్ని.
ఒక నిమిషం, మనతో కాలర్ ఉన్నట్టుంది. హలో హలో, సరే ఇప్పుడు భాస్కర్ గారు, పిల్లలు 5వ తరగతి వరకు ఇంటి దగ్గరనే, 6th క్లాస్ వరకు ఇంటి దగ్గరనే అంటున్నారు కదా తల్లిదండ్రులు చెప్పిన తర్వాత 6th నుంచి మీరు హాస్టల్లో వేయచ్చు అన్నారు. ఆ తర్వాత మన పిల్లలు ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తారు అని అడుగుతున్నా.
అప్పుడు పిల్లలు ప్రపంచాన్ని చూసే దృష్టి ఎందుకు ఉంటుంది? 6th క్లాస్ వరకు మనం ప్రపంచం అంటే ఏందని నేర్పిస్తున్నాం కదా సార్.
ప్రపంచం అని అంటే నేను అనేది అంటే ఇప్పుడు మామూలుగా హాస్టల్ అంటే మన పల్లెటూరు నుంచి ఒక సిటీకి షిఫ్ట్ అయిపోతాడు అబ్బాయి, సిటీలో ఉంటుంది హాస్టల్, ఆ కల్చర్ ని ఏ విధంగా అర్థం చేసుకుంటాడు?
అట్లా అన్నారా సార్ మీరు కల్చర్ గురించి అంటున్నారు, పిల్లలు అదే ఎలా ఒదిగిపోతారు అక్కడ అనేసి.
ఇప్పుడు ఏంటంటే మన పల్లెటూరు నుంచి అబ్బాయి ఇచ్చాడు హాస్టల్, హాస్టల్లో ఎలా ఉంటుంది, రకరకాల ఊర్లో నుంచి మరీ పూరు ఒక గుడిసెలో నుంచి ఒక అబ్బాయి వస్తాడు, ఒక టాప్ ఒక అపార్ట్మెంట్ నుంచి ఒక అబ్బాయి వస్తాడు, ఒక మంచి సిటీ నుంచి ఒక అబ్బాయి వస్తాడు, ఇట్లా ఒక చిన్న పల్లెటూరు నుంచి వస్తాడు. వీళ్ళందరూ మనస్తత్వాలు చూసి ఆ అబ్బాయి ఏ విధంగా మనస్తత్వం అనేది ఏ విధంగా ఊహించుకుంటాడు?
అవును సార్. అప్పుడు సార్ అప్పుడు మన మన వయసు లోపల అంటే మనము ఉన్న జనరేషన్ లోపల అట్లుండే, అరే సిటీలో అలా ఎలా ఉండగలుగుతాం మనం, కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది అంటే చాలా టూ ఫాస్ట్ గా ఉన్నారు పిల్లలు. మనము ఒకటి చెప్తే వాళ్ళు 10 చేసే రకంలో ఉన్నారు, అంటే వాళ్ళ లోపల 25% క్రియేటివిటీ నాలెడ్జ్ అనేది వచ్చింది. అలాంటప్పుడు మనకు భయం అనేది ఉండదు పిల్లల పైన, ఎందుకనని చెప్పండి, తను 6th క్లాస్ తర్వాత అన్ని మనం ఇక్కడ నేర్పించింటాం పిల్లలకు, పిల్లలకు అన్ని నేర్పించింటాం కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ సెట్ అయిపోతారు. ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ జత అయినారంటే అయిపోయింది, ఇంకా ఆటోమేటిక్ గా ప్రతిదీ చేంజ్ చేసేసుకుంటారు వాళ్ళు.
ఓకే ఓకే,
బై బర్త్ నుంచే గానీ మనం వదిలేసినాం పిల్లలంటే ఆఫ్టర్ 15-16 ప్లస్ వస్తే మనకు పిల్లలకు తల్లిదండ్రులు అనే భయము ఉండదు వాళ్ళు చెప్పే మాట చూడండి. అదే కారణంగానే పిల్లలు చాలా చెడుదారిన పట్టి రోజు పేపర్ లో చూస్తూనే ఉంటాం పిల్లలు సూసైడ్ చేసుకోవడము, 10th ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకోవడము, ఇంటర్ లో మా పిల్లలు ఇలా అయిపోయినారండి, మా తల్లిదండ్రుల మాట లేక అంత ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఓకే, నేను అలాంటివన్నీ కూడా అగ్రీ చేస్తాను, ప్రేమ వివాహాలు అట్లాంటివన్నీ కూడా అది తప్పు కాదు, కానీ తప్పు, ఎలా తప్పు? సరైన అవగాహన లేదు తమకు. జీవనం అంటే ఏంటి, ఫ్యూచర్ అంటే ఏంటి? పెద్ద పెద్ద మాటలు ప్రగల్భాలు పలుకుతారు పిల్లలు ఒక వయసులో, అంటే అది వాళ్ళ యొక్క వయసు ప్రభావం. అవన్నిటికి రీజన్ బేసిక్ కరెక్ట్ గా లేకపోవడం. ఆ బేసిక్స్ కరెక్ట్ గా ఉండాలి అని అంటే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగినటువంటి పిల్లలు 10th వాళ్ళకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు మనతో.
అవును.
ఇంకొక పిల్లలు, ఇంకొక పిల్లగాడు ఎలా ఉంటాడు అని అంటే, రెండోడు సిటీ లోపల హాస్టల్లో ఉంటాడు బై బర్త్ నుంచి, అంటే 5 ఇయర్స్ నుంచి కంప్లీట్ గా 15 ఇయర్స్ వరకు హాస్టల్లో ఉంటాడు. కేవలము 1% లో, అంటే 100% లో 25% ఎడ్యుకేషన్ వాళ్ళతో కరెక్ట్ గా ఉన్నా వీనికి లోక జ్ఞానం ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్లో చదివడానికి. ఎలా ఉంటుంది లోక జ్ఞానము అని అంటే, ప్రతిది వీళ్ళతో ఇలా మాట్లాడాలి, వీళ్ళతో ఇలా మాట్లాడాలి, వీళ్ళని గౌరవించాలి. తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగింటాడు, 4 ఫంక్షన్లకు అటెండ్ అవుతూ ఉంటాడు, చుట్టూ ఏమన్నా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటే దాంట్లో ఉంటాడు, టీచర్స్ తో ప్రోగ్రామ్ లో ఉంటాడు. ఇంకా 4 రాజకీయ వాళ్ళంటే ఎలా ఉంటాయి ఊళ్ళో, ఎవరు ఎలా వ్యక్తులు, అంటే ఒక్కొక్క జీవితం లోపల ఒక్కొక్క మనిషి యొక్క వ్యక్తిత్వాలు అన్ని కూడా వీడు చదివేస్తుంటాడు. ఇప్పుడు హాస్టల్లో ఉండే వానికి జైల్లో పెట్టిన వానికి తేడా లేదు సార్. ఎలా అని చెప్పండి, వారు ఎవరితో మాట్లాడరు, ఏది మాట్లాడాలన్నా భయం భయంగానే మాట్లాడతాడు. ఏమనుకుంటారు ఏమో అవతల వ్యక్తి, ఎంత ఫ్రీగా మూమెంట్ చేయాలి. కొంతమంది వస్తుంటారు ఇప్పుడు పల్లెటూరులో మేనమామ వరుసలు అట్లా వచ్చేసి అలా ఇలా అనేసి చేస్తారు. ఇంకా ఎక్కువగా మాట్లాడకపోతే వాడు ఏ వీడు ఇట్లా వీడు ఇట్లా అనేసి కొన్ని కామెంట్ చేస్తారు, మానసికంగా వాడు దెబ్బతింటాను. పిల్లవాడి మనస్తత్వం అనేది దెబ్బతినిపోతుంది. సో దానికి కారణంగా ఏంది, ఆఫ్టర్ 18, 17, 20 వచ్చేసరికి ఎవరితో మాట్లాడు, అలోన్ గా ఉంటాడు. ఇదా మన కల్చర్ కాదు కదా. అంటే తేడా ఏంటి చూడండి, పిల్లలకు ఖచ్చితంగా వీలైతే 10వ తరగతి వరకు మన దగ్గరనే పెట్టుకోవాలి, అందరితో కలిసిపోవాలి. అప్పుడే వాని లోపల ఒక మానసికంగా అనేది రియలైజ్ అవుతాడు. ఇంకా ఇంకా చెప్పాలంటే అలోన్ గా ఉండి ప్రౌడ్ ఎక్కువైపోతారు పిల్లలకు, నేను చేసింది ఏదో నేను చెప్పింది అనే స్థాయికి ఎవరు తీసుకెళ్తున్నారు, మనమే కదా పిల్లల్ని. అదే సార్ వాళ్ళకి చెప్పండి సార్ ఇంకా.
చాలా మంచి విషయాలు చెప్పారు. అయితే ఇప్పుడు కొంతమంది పిల్లలు సరే ఇంటి దగ్గర పెరిగినా హాస్టల్లో పెరిగినా వాళ్ళు వేరే దగ్గర ఎక్కడ చదువుకున్నా గానీ ఈ తల్లిదండ్రుల్ని కొంచెం పెద్ద అయిన తర్వాత ఈ తల్లిదండ్రుల సేవ అనేది మర్చిపోయి వీళ్ళని వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు కదా.
అవును సార్.
మరి దాని గురించి స్పందన ఏమంటారు, ఏ విధంగా మారాలి వీళ్ళు?
100% అందరి ఇళ్లలో తల్లిదండ్రులు కరెక్ట్ గా ఉంటారు అన్నది వాస్తవం కాదేమో నాకు తెలిసినంత వరకు. కొంతమంది కొన్ని ఇళ్లలో కూడా ఉంటారు తల్లిదండ్రులు. ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళు ఇంతకు ముందు పూర్వము ఎలా పని చేశారు గతంలో, అంటే మేము ఇలా మొత్తం కూడా మన పల్లెటూర్లలో అయితే మేము ఇట్లా పొడి తిని అన్నం పొడి అన్నము తిని మేము పని చేశాము, డబ్బులు డబ్బులు ఇలాంటివన్నీ మేము తినలేమంటే ఇప్పుడు కొంచెం మారాలి. అప్పటి కాలంలో ఉండేటటువంటి ముసలి బామ్మలు గాని తాతయ్యలు గాని ఎవరైతే ఉన్నారో కొద్దిగా మొత్తం మారాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మారినట్టు నటిస్తే చాలంతే. ఎందుకు చెప్తున్నాను అని అంటే, దాని వల్ల మీ యొక్క కుటుంబము చిన్న భిన్నం అయిపోతుంది. అబ్బా ఏంది పరిస్థితి, మా ఇంకా మా తాతయ్యని మా ఇంట్లో పెద్దరికం చేస్తున్నాడు, మా నాన్న జీతం తెచ్చి కూడా మా మా తాతకు మా అమ్మమ్మకు మా నాన్నమ్మకు ఇస్తున్నాడు, ముసలా మీద అంత అయిపోయింది ఇంకా ఈ మీద ఏంది అని రావడము. ఇంకా వాళ్ళ కోడళ్ళు కూడా అబ్బాయి ఏంది మీద నష్ట, ఇంకా మేము ఈ జనరేషన్ లోనే ఉన్నామా, అంటే వాళ్ళ యొక్క మనోభావాలను కూడా దెబ్బతీయకుండా సరే వాళ్ళ పెద్దరికం నిలబెట్టుకోవాలి అంటే కాస్త ప్రేమతో మాట్లాడే హామ్ తూమ్ అనేది అన్ని మాటలు వస్తే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు వృద్ధాశ్రమంకి వెళ్ళిపోతారు అంతే.
అలాగంటారా?
అంతే సార్.
ఓకే ఓకే. అయితే మారుతున్న కాలాన్ని బట్టి మనిషి కూడా కొంచెం కొంచెం పూర్తిగా మారకపోయినా కొద్ది కొద్దిగా మారాలంటారు మీరు.
మారాలి, ఎప్పుడు మారాలి, పూర్తిగా మన విలువలకు గౌరవం లేకుండా మారాలి.
అదే ఒక మనిషి ఒక గవర్నమెంట్
మన విలువలకు
జాబ్ హోల్డర్ గా ఉండాలంటారు. అంటే ఫస్ట్ వచ్చిన తర్వాత కొంచెం లైట్ గా వాళ్ళకి జీతం అనేది స్కేల్ వైజ్ గా పెరుగుతుందని చెప్పి నేను వార్తలు వింటుంటా అప్పుడప్పుడు రేడియోలో గానీ వస్తుంటాయి. అయితే వాళ్ళ టాలెంట్ చూసి అది ఏ విధంగా ఇంక్రిమెంట్ అనేది జరుగుతుందో మన జీవితంలో కూడా కాలం మారుతున్న కొద్దీ ఇంట్లో మనుషులు కూడా కొంచెం కొంచెం కాలానికి అనుగుణంగా మారుతూ ఉండాలి అని చెప్పి మంచి సమాధానం చెప్పారు. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీ రచనలోనది ఒకటి ఏదైనా ఒకటి ఒక పాట వినిపించండి.
ఓకే సార్.
మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది ఒక భారతీయ స్వరం. ఈ రేడియోలో మీ ఫేవరెట్ ఆర్జే బాబు బంగారంతో సింగర్తో ఒకరోజు మీరున్నారు. భాస్కరాచారి గారు సింగరు, రైటరు, ఉపాధ్యాయుడు, పిల్లల గురించి ఎంతో మోటివేషన్ విషయాలు చాలా చక్కగా అద్భుతంగా చెప్తున్నారు. భాస్కర్ గారు రెడీయా?
రెడీ సార్. తెలుగు భాషపై సార్ పాట. నేను పాడబోయే పాట తెలుగు భాషపై పాట. తెలుగు భాష తెయ్యం విరసీ తెలంగాణలోన, నా తెలంగాణలోన. హలో
భాస్కర్ గారు పాడండి.
సార్ ఒక్క నిమిషం, వాయిస్ బ్రేక్ అయింది సార్.
ఎందుకో భయపడుతున్నారు మీరు, ఎందుకో టెన్షన్ పడుతున్నారు. ఇంతసేపు మోటివేషన్ విషయాలు ఎంతో అద్భుతంగా చెప్పారు, పాట దగ్గరకు పోయేసరికి మీరు టెన్షన్ పడుతున్నారు, ఎందుకు అర్థం కావట్లేదు.
అది కొంచెం వస్తుంది సార్ వైబ్రేట్.
సరే మనం పాట విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు పిల్లలు. హలో
సార్ చెప్పండి.
ఇప్పుడు పిల్లలు కొంతమంది చుట్టాలింటికి రమ్మంటే రానని మారం చేశారు, నేను చదువుకునేది ఉంది అని అంటారు. మరి వెళుతుంటే కదా చుట్టాలైంది ఇంట్లోకి, బంధువుల ఇంట్లోకి వెళుతుంటేనే కదా బంధాలు బాంధవ్యాలు అనేవి తెలుస్తాయి. మరి బంధాలు బాంధవ్యాలు తెలవడం కోసం పిల్లల్ని ఏ విధంగా చెప్పాలి, మాటలు చెప్పాలి తల్లిదండ్రులు?
సార్ బంధాలు అనేది, బంధాలు చుట్టాలకు ఎందుకు తీసుకెళ్తున్నారు అని అంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ని చూపించడానికి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, మా చుట్టాలు, మా తాతయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళ రిలేషను, మా నాన్న వాళ్ళ రిలేషను, ఎవరు మీ తాతయ్యరా, మీ నాన్నమ్మ, మేనమామ అవుతారు, వర్తకు, పిన్ని, అత్త, బాబాయ్ అని ఎందుకు చెప్తున్నారు అలా అని అంటే, మేము ఈ జనరేషన్ లో మేము మర్చిపోయినా కూడా నెక్స్ట్ మీరు వాళ్ళని గుర్తు పెట్టుకోవడానికి, అందుకోసం అనేసి పిల్లలను ట్రిప్పులు ఎక్కడ తీసుకెళ్ళాలి. ఇప్పుడు బంధువుల ఇంటికి గానీ అక్కడక్కడ ట్రిప్పులు ఎక్కడ తీసుకోవడం వెళ్ళడం వల్ల వాళ్ళకు కూడా అవునా వీళ్ళ అనేసి మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. అలా చేయడం వల్ల కూడా వాళ్ళ లోపల ఒక కొత్త బంధాన్ని ఏర్పరచిన వల్ల మేము ప్రేమ అంటే ఏందనేది తెలుస్తుంది. నెక్స్ట్ చుట్టాల మధ్య ఉండే సంబంధ బాంధవ్యం అనేది కూడా తెలుస్తుంది. ఇది సార్.
ఇప్పుడు ఇంకా ఆ తర్వాత పిల్లలు అప్పుడప్పుడు మేము ఈ పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మేము వాళ్ళతో మాట్లాడము అని చెప్పి అంటారు. పోయి మాట్లాడుకో, ఆయన కూడా తాతయ్యరా, మీ పెద్ద తాతయ్య అని అంటుంటారు. వీళ్ళు మాట్లాడకుండా ఏమంటే రూమ్లోకి వెళ్ళి తలపేసుకుంటారు. ఇలాంటి పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళు మారాలంటే ఏం చేయాలి?
నేను ఇంతకుముందు చెప్పింది సార్, వాళ్ళకు మారాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలను 12 సంవత్సరాల వరకు హాస్టల్లో పెట్టకూడదు.
ఓకే ఓకే ఓకే, అర్థమైంది. ఓకే, 12 సంవత్సరాల వరకు హాస్టల్ పెట్టద్దు, బంధాలు బాంధవ్యాలు ఇంట్లో మంచి చెడులు అన్ని చూపించాలంటారు మీరు.
చూపించాలి.
ఇవన్నీ చూపించాలి, చెప్పాలి, చెప్తే అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు తల్లిదండ్రులు గొడవ పడుతుంటారు, గొడవ పడుతున్నప్పుడు ఆ పిల్లలకి ఎలాంటిది అర్థమవుతుంటది వాళ్ళకి? ఇంట్లో తల్లిదండ్రులు గొడవ పడుతుంటే పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది?
భయపడిపోతారు సార్. ఎలా భయపడతారు అంటే, అరే ఎందుకు, పిల్లలు చాలా తార్కికంగా ఆలోచన చేస్తారు. తర్కవాదము అనేది ఇంతకుముందు వేదశాస్త్రంలో ఉండేది, తార్కికము అనేది. అంటే ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచన చేసే వ్యక్తి పిల్లలకు చాలా ఉంటుంది. ఇది తప్పు, ఇది కరెక్ట్, ఎందుకు ఇలా ఇస్తున్నాడు మా డాడీ, మా మమ్మీ ఎందుకు ఇలా ఇస్తుంది, ఆ నువ్వు జాబ్ చేస్తావు నేను జాబ్ చేస్తా, అసలు ఉండాలన్నా మన ఇద్దరం కలిసి విరాకులు తీసుకున్నాం, పిల్లల భవిష్యత్తు ఎవరు చూడాలండి? పిల్లల భవిష్యత్తు ఎవరు చూడాలి? మీ పాటికి మీరు విరాకులు తీసుకుంటారు, మీ పాటికి మీరు వెళ్తున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. మరి పిల్లలకు బాల సదస్సు బాల ఆశ్రమంలో జాయిన్ చేసేస్తారా? మీరు చేసిన తప్పుకు పిల్లలు బలి కావాలా? ఏంటండి మీరు చేసే జాబ్, మాసం అంటే ఎంత వస్తుంది? మంత్లీ ఒక 1 lakh వరకు వస్తుంది, 2 lakhs రావచ్చు శాలరీ. డబ్బు తినే బ్రతికేస్తావా? డబ్బు తినే బ్రతికేస్తారా? బంధాలు బాంధవ్యాల వాల్యూస్ మీకు తెలీదా? ఒక ఎడ్యుకేటెడ్ మీరే ఇలా చేస్తే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఇంకేలా మాట్లాడాలి?
ఓకే,
పిల్లల గురించి మీ తల్లిదండ్రులు శ్రద్ధ లేకపోతే బరువు ఆ పిల్లలంటే మీకు భారమా? 9 months మోస్తున్నారు కదా వాళ్ళను, ఎందుకు మీకు గొడవలు ఎందుకు వస్తాయి? తగ్గాలి మీకు, అబ్బాయిలు గాని తగ్గాలి, కొన్ని విషయాల్లో అమ్మాయిలు గాని తగ్గాలి. ఎందుకు తగ్గాలి? రాజీ కావాలి, ఒప్పుకోవాలి, అగ్రిమెంట్ అనేది లేవాలి. అగ్రిమెంట్ లేకపోతే ఎందుకు నువ్వు అంత తల దిరుసా, తల బరువా, మీకు అహంకారమా? ఎందుకు ఇవన్నీ మనతో వెంట వచ్చేది? ఇవన్నీ మన యొక్క వాల్యూస్ అన్నింటినీ దూరం చేస్తున్నాయి, మనల్ని తెంపేస్తున్నాయి. డబ్బు ఇవన్నీ కాదు. ఒక్కసారి మీరు అలవోన్ గా వెళ్ళి ప్రశాంతంగా ఆలోచన చేసుకొని చూడండి, నేను చేసింది తప్పు అనేది మీ కళ్ళ ముందు కనిపిస్తుందని మనసాక్షి చెప్తున్నా. నువ్వు అంతే పట్టు మంకు పట్టు పట్టుకొని కూర్చుంటారు. నేను అనుకున్న సాధించను, ఏం సాధించాను? అందరినీ వదిలేసుకోవడమా? నేను సాధించింది ఇదేనా? నువ్వు నేర్పిన చదువు, నువ్వు నేర్చుకున్న చదువుకు విలువ ఇదేనా? సో ఇలాంటివన్నీ వాళ్ళు ఎప్పుడైతే ఆలోచన చేస్తారో ఆటోమేటిక్ గా సమస్యలన్నీ తొలగిపోతాయి, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి, ఇద్దరు కూడా మంచిగా ఉండి పిల్లలకు కూడా ఎలాంటి కల్మషం లేకుండా పెరిగిపోతారు.
ఓకే ఓకే, పిల్లల పట్ల ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే వాళ్ళు ఉన్నప్పుడు గొడవ పెట్టుకోకుంటే చాలా మంచిది, ఊరికే గొడవలు పెట్టుకుంటున్నాము అని అంటే కనకపోవడమే మంచిది అని అంటారు మీరు.
అంతే సార్.
చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అయితే చివరిగా పిల్లలు ఒక ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు యాక్టర్ కావాలి, నువ్వు ఇది కావాలి అది కావాలి అంటే వీళ్ళు డ్రెస్ బాగా పెట్టేసరికి వీళ్ళకి మైండ్ లో నేను ఒక డాక్టర్ని కావాలి అనే ఒక ఫీలింగ్ వెళ్ళిపోద్ది, నేను ఒక ఇంజనీర్ కావాలని ఫీలింగ్ వెళ్ళిపోద్ది. వీడు ఇంజనీర్ అయిన తర్వాత ఏ బిల్డింగ్లు కడతాడో ఏ క్వాలిటీలు కడతాడో తెలియదు. వీడు డాక్టర్ అయిపోయిన తర్వాత ఏ ఆపరేషన్ ఏ విధంగా చేసుకుంటాడో, ఆపరేషన్కి ఎంత తీసుకుంటాడో తెలియదు. దీనివల్ల మానవత విలువలు అనేది దెబ్బతింటాయి అనమాట. ఇప్పుడు ఉదాహరణకి డాక్టర్ కావాలి డాక్టర్ కావాలని ఫోర్స్ పెట్టినప్పుడు వాడు రేపు పొద్దునే డాక్టర్ అయి వాడు ఒక పెద్ద హాస్పిటల్ అనేది కడతాడు. వింటున్నారా భాస్కర్ గారు?
వింటున్నాం సార్.
వీడు హాస్పిటల్ కట్టిన తర్వాత అక్కడ హాస్పిటల్లోకి ఒక పేషెంట్ వస్తాడు. పేషెంట్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్ ఇప్పుడు ఒక జబ్బు వచ్చింది అని అంటే కొద్దిగా దయనీయ స్థితి ఉంటుంది పేషెంట్ కి. నాకు తగ్గాలి డాక్టర్ గారు అని చెప్పి ఈయన ఒక 500, 1000 రూపాయలు ఫీజు కట్టి ఆ డాక్టర్ దగ్గరకు పోయి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ గారి రూమ్ లోకి వెళ్ళేటప్పుడు అక్కడ బోర్డు ఉంటుంది ఒకటి, డాక్టర్ గారు నాకు ఈ జబ్బు ఎందుకు వచ్చింది, ఇది తగ్గాలంటే నేనేం చేయాలి, మళ్ళీ రాకుండా ఉండాలంటే నేను ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, నీ 3 సూచనలు డాక్టర్ గారిని మీరు అడగాలని ఒక బోర్డు పెట్టి రాసి ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి ఈ పేషెంట్ పోయి, ఎందుకంటే నేనే ఒక రోజు వెళ్ళాను, వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, ఇది తగ్గాలంటే నేను ఏం చేయాలి, మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అడిగితే, ఫీజు కట్టావు కదా, చెప్పావు కదా, మందులు రాశాను, వాడు వేళ్ళు అన్నాడు. ఇటువంటి ఇప్పుడు డాక్టర్ అని అంటే మనం దేవుడితో సమానంగా చూస్తాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా మాట్లాడలేని పరిస్థితి ఇవ్వాలి రేపు. ఆ డాక్టర్ ఏం చేస్తున్నట్టు, ఫీజు నాకు ఒక 50 మంది సరిపోయింది, రోజు ఒక 50,000 వస్తాయి, సరే నేను చూడకున్న పర్లేదు, ఆపరేషన్ చేయకున్న పర్లేదు, రోజు ఫీజే 50,000 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అందరూ డాక్టర్ కావాలనుకున్నారు, ముందు ఖర్చు పెట్టినా పర్వాలేదు అన్నట్టు. ఈ ఇటువంటి ధోరణి సాగితే సమాజం ఎటుపోతుంది? మీరు ఒక 2 ముక్కలు చెప్పండి.
సరే సార్ చెప్తున్నాం. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలా జరిగింది ప్రాబ్లమ్, ప్రశాంతంగా మాట్లాడలేకపోతున్నాము, మానసికంగా మాట్లాడలేకపోతున్నాము అనేసి, అంటే అన్ని సమస్యలు చెప్పుకోలేకపోతున్నాము అనేసి అనుకుంటున్నారు. అంటే ప్రజెంట్ గా ఇన్నర్ ఫీలింగ్ మీకు ఏంది అని అంటే, సరే నాకు వచ్చిన జబ్బు ఇలాంటిది, ఎక్కడికి పోయినా కూడా తక్కువ అవుతుందా అనేసి ఒక పాయింట్ అవుట్ లో మీరు ఇన్నర్ గా మీరు ఆలోచన చేశారు, అబ్బా ఎన్నిసార్లు ఇన్ని హాస్పిటల్ తిరిగారు నేను, ఏడ తగ్గలేదు, ఇంక ఇన్న కూడా ఏం తక్కువ చేస్తాడు, అది మైండ్ లో మీకు టచ్ అయింటది అనమాట ఆ ఆలోచన. బట్ బయటకి చెప్పలేకపోతారు, ఇన్నర్ గా మీకు టచ్ అయింటది, అప్పుడు ఆ మూమెంట్ లో ఏమవుతుందంటే మీరు ఏ విషయం అని చెప్పాలి అనుకున్నా కూడా తర్వాత క్లియర్ గా చెప్పలేకపోతారు. ఎందుకనండి, మీ ఒపీనియన్ ఇంటర్నల్ గా ఏమవుతుంది అని అంటే చాలా ఇంకా తెలిసిన గారు చూస్తాడు. అంటే కొంతమంది వ్యక్తులను చూడగానే ఏమవుతుంది అంటే, అబ్బా ఈయన మనకు ఎంతో దగ్గర వ్యక్తి, అంటే వాళ్ళకు ఫేస్ లోపల అట్రాక్టివ్ అనేది అలా ఉంటుంది. కొంతమందిని చూడగానే అన్ఎక్స్పెక్టెడ్ గా మాట్లాడలేని విషయాలను కూడా వాళ్ళతో మూమెంట్ అయి మాట్లాడుతూ ఉంటాము. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడ నిన్ను పలకరించే, మిమ్మల్ని పలకరించే వ్యక్తి అయినా, మీరు పలకరించాలి అన్న వ్యక్తి అయినా, ఇద్దరు కూడా చిన్న ఒక స్మైల్ ఇస్తే చాలు, సగం రోగం తగ్గిపోతుంది.
ఓకే ఓకే.
అంటే ఎందుకోసము అని అంటే, ఆ స్మైల్ చూడంగానే ఏమనిపిస్తుంది ఇన్నర్ గా అంటే, అబ్బా ఈయన నన్ను చూసి నవ్వాడు, ఏదో చేయగలుగుతాడు. అంటే మనం అర్థం చేసుకునేటటువంటి ఆలోచన పైన డిపెండ్ అయి ఉంటుంది, ఏది కూడా తప్పు కాదు.
ఓకే ఓకే భాస్కర్ గారు, మనకి కార్యక్రమం టైం అయిపోయింది కాబట్టి మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను భాస్కరాచారి గారు.
సార్ ఒక్క నిమిషం, లాస్ట్ మన మొన్న జరిగినటువంటి పుల్వామా దాడిలో మరణించిన వీర జవాన్లకు వాళ్ళ యొక్క ఆత్మలు శాంతి కలగాలనేసి వాళ్ళ పైన రచించిన ఒక చిన్న పాట.
మనకి సమయం లేదు మిత్రమా, కానివ్వండి ఒక్క 2 లైన్లు
సార్. తలసమ మరిగే దత్తమురా భారతావని ముద్దు బిడ్డల్లారా, తలసల మరిగే రక్తమురా భారతావని ముద్దు బిడ్డల్లారా, భయమంది ఎరుగని భరోసనిచ్చారు బాడర్లు మీరుంటే, బంగ్లాలో మేమున్నాం బ్రతికినంత కాలం, బ్రతికినంత కాలం మీకు బందోస్తు ఉన్నారు రా.
ఓకే ఓకే భాస్కరాచారి గారు, థ్యాంక్ యూ, మంచి పాట వినిపించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వారం భాస్కరాచారి గారితో మన ఇంటర్వ్యూ అద్భుతంగా సాగింది. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఒక మంచి సింగర్ తో రచయిత మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది ఒక భారతీయ స్వరం. నేను మీ ఫేవరెట్ ఆర్జే బాబు బంగారం. నమస్తే.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు మార్నింగ్ మంత్రా కార్యక్రమం, ఫిబ్రవరి 17, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program either expressed or implied are solely of the host and do not necessarily reflect the views and opinions of my in media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.